అది
ప్రయాణకాలే మనసా
ప్రయాణకాలే
చలేనా, ప్రయాణకాలే మనసా చలేనా,
భక్త్యాయుక్తో యోగ బలేన చైవ.
భక్త్యాయుక్తో యోగ బలేన చైవ.
బ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్.
భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమ్యక్.
సతం పరం పురుషముపైతి
సతం పరం పురుషముపైతి దివ్యం. నమస్కారం గురుదేవ, నమస్కారం.
ప్రయాణకాలే అచలేన మనసా. ప్రాణం ప్రయాణం చేసేటువంటి కాలంలో, లేదా జీవుడు ఒక దేహం నుంచి మరొక దేహానికి ప్రయాణం చేసే కాలంలో, అసలు మరణాన్ని ప్రయాణ కాలం అని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే, జీవుడు తన అవసరాలు తీర్చుకోవటానికి ఒక దేహంలోకి వస్తున్నాడు. తన అవసరాలు తీరిపోయిన తర్వాత ఆ దేహం పనికిరాదు అనుకొని ఇప్పటి తన అవసరాల కోసం మరో దేహం కావాలనుకున్నాడు. ఆ దేహానికి ప్రయాణం అయిపోతున్నాడు. కాబట్టి ఈ ఒక దేహం నుంచి ఒక దేహానికి ప్రయాణం పోయే కాలమే ప్రయాణ కాలం గనక దీన్ని ప్రయాణ కాలం అన్నారు. మరి ప్రయాణానికి మనం ఏం చేయాలా? అన్ని జాగ్రత్తగా సర్దుకొని పోవాలా? అన్ని ఇక్కడే సర్దుకోవాలా? అక్కడ ఎక్కడో ఏం దొరకవు. అందుకని మరి ఏమి సర్దుకోవాలని అంటే, ఒకటేమో చలించినటువంటి మనస్సుని, రెండోదేమో అనన్యమైనటువంటి భక్తిని, ఇంకోటి ఉంది మూడోది, నిన్న రెండు చెప్పుకున్నాం. చలించని మనస్సు అని అంటే, మనస్సు ప్రాపంచిక విషయాల మీదకి చలించకుండా ఉండాలా. అసలు భగవంతుడికి ఏదన్నా మనం సమర్పిస్తున్నామంటే మంచి వాటిని సమర్పిస్తున్నాం, కానీ కుళ్ళిపోయినాయి, పుచ్చిపోయినాయి, మనకి పనికిరానియి అలాంటి వాటిని సమర్పిస్తామా? అలా చెయ్యం ఇప్పుడు. మరి ఇప్పుడేమో భగవంతుడికి మనస్సును సమర్పించాల. మరి ఆ మనస్సు కూడా పవిత్రంగా ఉండాలా, నిశ్చలంగా ఉండాలా, చెప్పిన చోట నిలబడాలా, ప్రాపంచిక విషయాల మీదకి పోకుండా ఉండాలి కదా. అదిగో దాన్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. మనం వచ్చేటప్పుడు అట్టాటి మనసుని తీసుకొచ్చాం. ఎలాంటి మనసుని? ప్రాపంచిక విషయాల మీదకి పరుగులు తీసే మనసుని తెచ్చుకున్నాం. అందుకని ఇప్పుడు పరమాత్మను తలుచుకోవాలంటే ఇదేమో ఇట్లాగుతా ఉంది. అందుకని ఇప్పుడే తయారు చేసుకోవాలి, ధ్యానంలో కూర్చొని పరిగెత్తేటువంటి మనస్సుని వెనక్కి తీసుకురావాలి, నిశ్చలం చేయాలి. అప్పుడే పరమాత్మ మీద నిలబడుతుంది. ఇక రెండవది ఏమో అనన్య భక్తి. పరమాత్మ యందు అనన్య, అన్య అంటే ఇతరమైన, ఇతరమైనటువంటి దాని మీద లేకుండా ఉండే భక్తి కావాలి. అంటే పరమాత్మ మీదనే భక్తి ఉండాలి. పరమాత్మని తప్ప అన్యమైన దాన్ని తలుచుకోకుండా ఉండాలి. అమ్మో చాలా కష్టం కదండి. అవును కష్టమే. అయితే మనం ఏం చేయాలా? మనం ధ్యాన సాధన చేయాల. పరిగెత్తే మనస్సుని పరుగులు తీయకుండా ఆపగలగాల. అలా ఆపటానికి ధ్యాన సాధన చేయటమే కాదు, కాస్త జ్ఞానం కూడా ఉండాల. ఏమిటయ్యా జ్ఞానం అంటే? ప్రాపంచిక విషయాల మీద గనక మనస్సు పోతే మనకు వచ్చేటువంటి ఫలితాలన్నీ కూడా ప్రాపంచికమైనవి, అనిత్యమైనవి, అశాశ్వతమైనవే గాని శాశ్వతమైనటువంటి ఫలితాలు రావు. పైగా ఈ విషయాలన్నీ కూడా విషం లాంటివి. మనకి వద్దు వద్దు, అవి మనకొద్దు అనేటువంటి భావన మనకు కలిగితే, మనసు కనుక వాటి మీద పోతుంటే అప్పుడు మళ్ళీ వద్దు అనిపిస్తుంది, వెనక్కి వస్తాం. అందుకనే పరమాత్మ యందే ప్రేమ ఉండాలి. పరమాత్మ యందు, గురువు యందు చూపించే ప్రేమనే భక్తి అంటారు. భార్య యందు చూపించేటువంటి ప్రేమని మోహం అంటారు. బిడ్డల యందు చూపించేటువంటి ప్రేమని వాత్సల్యం అంటారు. కాబట్టి ఇలా భగవంతుడి యందు, గురువు యందు ఈ అనన్యమైనటువంటి భక్తి ఉండాలి అని తెలియజేస్తున్నారు. అట్లాగే గురువు పట్ల ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ప్రవర్తించాలా అంటే దానికి 3 రకాలైనటువంటి మానవులు ఉంటారు. అందుకనే నిన్న ఒక ఉదాహరణ చెప్పుకున్నాం. ఒక గురువు గారితో పాటు శిష్యులంతా ఒక పూల తోటకు పోయారు. పూలన్నీ చక్కగా వెరగబూసి ఉన్నాయి. గురువుగారు ఏం చేశారంటే ఒక గులాబీ పుష్పం బాగుందని దాన్ని తుంచటానికి అట్లా పట్టుకొని తుంచాడు. గులాబీకి ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు గుచ్చుకుంది, బాగానే గుచ్చుకుంది, రక్తం గారుతుంది. దాంతో శిష్యులంతా కొంతమంది ఆశ్రమానికి పరిగెత్తారు. ఏమైనా గొడ్డ పేలికలు దొరుకుతాయో తెద్దాం, దాన్ని కడదాం అని. కొంతమంది శిష్యులేమో, ఆ మనల్నేం అడగలేదు కదా గురువు, అడిగినప్పుడు చూద్దాంలే అనుకొని కూర్చున్నారు. ఒక శిష్యుడు మాత్రం పైన ఉన్నటువంటి ఉత్తరాయాన్ని చించి ఆ వేలికి కట్టేశాడు, రక్తం ఆగిపోయింది. అంటే ముగ్గురిని ఎందుకు చెప్పుకుంటున్నా 3 రకాలైనటువంటి వాళ్ళని అంటే, కొంతమంది గురువుకి ఏదన్నా సహాయం చేయాలనంటే అడిగితే చేద్దాం, ఆయన అడగకపోతే మనకెందుకు, ఆయనకి అంత గర్వం ఉంటే మనకెంత ఉండాలా అని అలా ఊరుకునేటువంటి వాళ్ళు కొంతమంది. కొంతమంది ఏం చేస్తారంటే ఏదైనా చేయాలంటే ఎవరో ఒకరి దగ్గర మనం చందాల్లాగా వసూలు చేసి అలా గురువు గారికి ఇద్దాంలే అనుకుంటారు. అలాంటి వాళ్ళు ఎవరంటే ఆశ్రమానికి గుడ్డ కోసం పరిగెత్తిన వాళ్ళు. కానీ ఎవరో కొద్ది మంది మాత్రం, అతి కొద్ది మంది మాత్రమే గురువు యొక్క అవసరాన్ని కనిపెట్టి వెంటనే తాను ఎంత నష్టపోయినా పర్వాలేదు అనే త్యాగ బుద్ధితోటి, అదిగో అక్కడ ఎలాగైతే పై ఉత్తరీయాన్ని చించి చుట్టాడో గురువుకి, అలాగనే తమ సంపదని, తమ ధనాన్ని, ఇది గురువు కోసమే తప్ప నాకు ఇంకెందుకు పనికొస్తుంది, లేకపోతే వ్యర్థం కదా, గురువుకి సమర్పించినటువంటి ధనధాన్యాలు కానీ సంపదలు కానీ అన్నీ వ్యర్థమైపోయాయి అనేటువంటి భావనతోటి ఆ త్యాగ బుద్ధితోటి గురువుకి సమర్పించేటువంటి వాళ్ళు అతి కొద్ది మంది ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ లెక్క చూసుకునే పనిలో ఉంటారు. అంటే వాళ్ళు ఎంత ఇస్తున్నారు, వీళ్ళు ఎంత ఇస్తున్నారు, తక్కువ ఎంత ఇవ్వటానికి వీలవుద్ది, ఇక ఇంతకంటే తక్కువ లేదా, ఇంకేమైనా తక్కువది ఉందా అని ఎలాగ ఆలోచించుకునే వాళ్ళు ఆలోచించుకుంటా ఉంటారు. అయితే భగవంతుడికి మనం ఎందుకు ఏదైనా సరే చెయ్యాలంటే, భగవంతుడికి మనం సాయం చేయకపోతే ఆయనకేం జరగబట్లేదా అంటే, భగవంతుడికి సాయం అనేది మనం చేయటంలా, మనకి మనం సాయం చేసుకుంటున్నాం. మనం భగవంతుడికి దగ్గర కావటానికి, భగవంతుడితో ఐక్యత కావటానికి, మోక్షాన్ని పొందటానికి మన కోసం మనం చేస్తున్నాం. అంతేగాని పూజ చేయకపోతే భగవంతుడికి నష్టం లేదు, నైవేద్యం పెట్టకపోతే భగవంతుడికి నష్టం లేదు, నువ్వు ఇంకేదైనా చేయకపోతే ఆయనకి కిరీటం పెట్టకపోతే భగవంతుడికి నష్టం లేదు, ఆయన గుడి కట్టకపోతే ఆయనకేం నష్టం లేదు, నువ్వేం చేయకపోయినా ఆయనకేం నష్టం లేదు నీకోసం. గురువు కూడా అంతే, నీ రుణం నువ్వు తీర్చుకోవటానికి ఇప్పుడు కనుక తీర్చుకోకపోతే మళ్ళీ కొన్ని 100 సంవత్సరాలకో 1000 సంవత్సరాలకో 1 లక్ష సంవత్సరాలకో వడ్డీతోటి సహా తీర్చుకోవాలి. అప్పుడు బాధ తెలుస్తుంది. అందుకనే జాగ్రత్తగా ఇప్పుడే ఉండాల జాగ్రత్తలన్నీ కూడా అని ఇలా మనం తెలుసుకోవాల. అంటే మొత్తం మీద పరమభక్తి ఉండాలా, పరమభక్తి ఉంటే ఈ లెక్కలు చూసుకోరు. మామూలు భక్తి కూడా ఉందండి, కానీ దీనికంటే ఎక్కువ భక్తి అండి దాని మీద, డబ్బు మీద సంపదల మీద మహాభక్తి అండి నాకు. గురువు మీద భగవంతుడి మీద కొద్దిగా తక్కువగా ఉందండి, అందుకని ముందు అది గట్టిగా పట్టుకొని ఉంటాను అని అనుకునేవాళ్ళు అలాగనే ఉండి దాని ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. అలా కాకుండా నిజమైనటువంటి భక్తి, అనన్యమైన భక్తి ఉండి ఈ సంపద గురువుకి సమర్పించేటువంటి సమయం వచ్చినప్పుడు నేను కనుక వెనకాడిపోతే నేను పూర్తిగా నష్టపోతాను అనేటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళు అలాగ ప్రవర్తిస్తారు. మొత్తం మీద గురువుని సంతోష పెట్టాలని, భగవంతుడి మీద భక్తి ఉండాలని, గురువు పట్ల కూడా అనన్యమైనటువంటి భక్తి ఉండాలని, ఇదే మనతో పాటుగా మరు జన్మకి తీసుకెళ్లాల్సింది అని ఇక్కడ రెండింటిని చెప్పారు. ఇక మూడోది ఏమో, యోగ బలంతో భూమధ్యంలో ప్రాణాన్ని నిలపటం. ఇది మనకి ప్రధానంగా తెలుసుకోవాల్సింది. దీనిని ఎందుకు నిన్న చెప్పకుండా వదిలేశాను అంటే, టైం కొద్దిగా తక్కువగా ఉండటం ఒకటి, రెండవది అర్థం కావటం కొంచెం కష్టంగా ఉంటుంది అని. అందువల్ల ఈ రోజున దాన్నే ప్రధానంగా చెప్పటం. ఒకటి చలించని మనస్సు, రెండవది అనన్యమైనటువంటి భక్తి. ఈ రెండు మనతో పాటుగా తీసుకెళ్ళాలి, దీనికి ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి వాడికే భగవంతుని యొక్క అనుగ్రహం, గురు అనుగ్రహం, భగవంతుడి అనుగ్రహం రెండు లభిస్తాయి. ఇక మూడోదేమో, యోగ బలేన భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్. అంటే భూమధ్యంలో ప్రాణశక్తిని చక్కగా ధారణ చేసి నిలపాల, ఇది యోగ బలం. అంటే ముందుగా భూమధ్యం అంటే రెండు కనుబొమల మధ్య ఉండేటువంటి స్థానం, బొట్టు పెట్టుకునేటువంటి స్థానం ఉంది కదా, దాన్ని భూమధ్యం అంటారు. అన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆ భూమధ్యంలో ప్రాణశక్తిని నిలపాల. వామ్మో, ఇదేమిటండి? దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో హఠయోగం, రెండోదేమో చక్రభేదనం, షట్చక్ర భేదనం. హఠయోగం అంటే ముక్కులో సంచరించేటువంటి ప్రాణవాయువుని మనం దాన్ని ఆపి, అంటే బయటికి పోయినప్పుడు ఆపాలా, లోపలికి పోయినప్పుడు ఆపాలా? బయటికి లోపలికి పోవాలా, అసలు ఆపకూడదు, అసలు ఆపితే ఖాళీ, పైకి పోవాలి. అందుకని బయటికి వెళ్ళిన తర్వాత ఆపటం, లోపలికి వచ్చిన తర్వాత ఆపటం, దాన్ని బాహ్య కుంభకం, అంతర్కుంభకం అంటారు. అలా రెండు కనుబొమల మధ్య ఉన్నటువంటి ప్రదేశంలో ఈ భూమధ్యంలో అట్లా నిలుపుతారు హఠయోగం. దాన్ని ఎవరు ప్రాక్టీస్ చేయొద్దు, ఎలాగ అనుకోవద్దు. హఠయోగం ఎవరికంటే, బుద్ధి మందంగా ఉన్నటువంటి వాళ్ళకి, మంద బుద్ధి కలిగిన వాళ్ళకి, అంటే బుద్ధి సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళకి హఠయోగం. రెండవదేమో చక్ర భేదనం, షట్చక్ర భేదనం. ఇదేమిటండి? ఇప్పుడు మనకి మనం ఇలా కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటున్నాం? స్ట్రైట్ గా కూర్చుంటున్నాం. ఆసనం గుదస్థానం దగ్గర నుంచి ఈ వెన్నెముకను ఆశ్రయించుకొని ఒక సన్నని నాడి ఉంది, దాన్ని సుషుమ్నా నాడి అంటారు, దాన్నే బ్రహ్మనాడి అంటారు, దాన్నే మోక్షనాడి అంటారు. అది పైకి కనపడదు, ఎందుకంటే ఒక దారపోగులో 1000 వంతు కంటే తక్కువ ఉంటుంది, అందుకని అది ఏ మైక్రోస్కోప్ కూడా కనపడదు. మళ్ళీ జాగ్రత్తగా వినండి, మనకి వెన్నెముక ఉంది కదా, ఆ వెన్నెముకని ఆశ్రయించుకొని ఒక చిన్న దారపోకు కంటే, సన్న దారపోకు కన్నా కూడా ఇంకా సన్నమైనటువంటి ఒక నాడి ఉంది, దాన్ని బ్రహ్మనాడి, సుషుమ్నానాడి, మోక్షనాడి అంటారు. దానికి రెండు వైపులా ఎడ పెంగళ అనేటువంటి రెండు నాడులు ఉన్నాయి, దానికన్నా ఇంకా సన్నం. మనకి కుడి ముక్కు రంధ్రం నుంచి ఎడ, ఎడముక్కు రంధ్రం నుంచి పెంగళ, అంటే దానికి రెండు వైపులా ఈ రెండు నాడులు ఉంటాయి. ఇది ముక్కు రంధ్రంలో బయలుదేరుతాయి ఈ రెండు కూడా. ఇప్పుడు మనం ప్రాణాయామం చేయాల, అంటే గాలి పీలుస్తాం, గాలి పీల్చి దాన్ని అక్కడ నిలుపుతాం, కుంభకం. గాలి పీల్చడాన్ని పూరకం, నిలపటాన్ని కుంభకం. పీల్చిన గాలి ఎప్పుడైతే లోపల నిలిపామో అప్పుడు ఒత్తిడి పెరుగుద్ది, ఒత్తిడి పెరిగి ఈ ముక్కు రంధ్రాల్లో నుంచి ఆ గాలి ఆ ఎడ పింగళ నాడుల ద్వారా ఆ రెండు పక్కలా ఉన్నటువంటి, అంటే సుషుమ్నా నాడికి రెండు పక్కలా ఉన్నటువంటి ఆ నాడుల ద్వారా ఆ గుదస్థానానికి పోయి అక్కడ ఉన్నటువంటి ద్వారాన్ని తెరుచుకుంటాయి. అంటే ఇది బాగా ఒత్తిడి కదా, బాగా పంపు కొట్టినట్టుగా అంత ఒత్తిడి జరిగి ఆ రెండు తలుచుకొని అక్కడ మొట్టమొదటి ఉన్నటువంటి చక్రం ఉంది, అదే మూలాధార చక్రం. దానిలోకి వస్తుంది ఈ ప్రాణశక్తి, ఈ గాలి, ఈ వాయువు, ఈ ముక్కులో నుంచి పోయినటువంటి వాయువు. మళ్ళీ జాగ్రత్తగా వినండి, మనం గాలి పీల్చి పీల్చిన పీల్చగానే ఏమొద్ది, గాలి ఆ ఎడ పింగళ నాళుల్లోకి వద్ది. ఆ పోయినటువంటి దాన్ని మనం ఎప్పుడైతే ఇక్కడ బంధించామో, మళ్ళీ వదలకుండా బంధించామో, అప్పుడు అదేమవుద్ది, అక్కడ ఉన్నటువంటి ఆ గోడ తెర, ఆ వాకిలి, దాన్ని తెరుచుకొని లోపలికి, లోపలికి పోతే ముందు మొట్టమొదటిది మూలాధార చక్రం అంటారు, ఆ చక్రంలోకి పోద్ది. ఆ చక్రంలో, మూలాధార చక్రంలో అక్కడ జీవుడు ఉంటాడు. అంటే ఆ మూలాధార చక్రంలో ఉన్నటువంటి ఆ జీవుణ్ణి కదిలిస్తుంది, ఈ పోయినటువంటి గాలి కదిలిస్తుంది. అంటే ఆ జీవుణ్ణే కుండలిని అంటారు, కుండలిని శక్తి అంటారు. గాలి పీల్చాం, లోపలికి పోయింది, బంధించాం, ఒత్తిడి పెరిగింది, వాల్వ్ తెరుచుకుంది, సుషుమ్నా నాడిలోకి వచ్చింది, మోక్షనాడి సుషుమ్నా నాడిలోకి వచ్చింది. అక్కడ మూలాధార చక్రం ఉంది, అక్కడ ఓ పద్మం, ఓ మూలాధార చక్రం అంటారు. అందులో కుండలిని శక్తి ఉంది, కుండలిని శక్తి ఎట్టుంటుంది, పాము పడగబెట్టిన పడగెత్తుకున్నట్టుగా ఉంటుంది, ఒక పాము చుట్ట చుట్టుకొని పడగెత్తినట్టుగా ఉంటుంది, దాన్ని కదిలిస్తుంది. అప్పుడు అది అక్కడి నుంచి చిన్నగా లేస్తుంది, ఆ మూలాధార చక్రాల నుంచి లేచి మణిపూరంలోకి వస్తుంది. ఆ మణిపూరం నుంచి అనాహతం, అనాహతం అంటే గుండె దగ్గర, దాని తర్వాత విశుద్ధం అంటే గొంతు దగ్గర. ఆ విశుద్ధ చక్రం దగ్గర నుంచి ఆజ్ఞా చక్రం. కాబట్టి వరుసగా 6 చక్రాలు ఉంటాయి, ఇంకా ఉన్నాయి ఇప్పుడు ఇంతవరకు తెలుసుకుంది. మూలాధార చక్రంలో మొట్టమొదట మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార నుంచి స్వాధిష్టానం బొడ్డు దగ్గర, తర్వాత మణిపూరం ఆ పైన, ఆ తర్వాత అనాహతం గుండె దగ్గర, విశుద్ధం గొంతు దగ్గర, ఆజ్ఞా చక్రం 2 కనుభూముల మధ్య. ఇలా కొన్ని సంవత్సరాలు కొన్ని జన్మలు చేస్తే, ఇప్పుడు చెప్పంగానే గబుక్కున్నాను కానీ ఆమె ఆపంగానే అది కదులుద్దాను అనుకోబాక. అలా దీర్ఘకాలం చేస్తే అప్పుడు ఈ చక్రభేదనం చేసుకుంటూ ఈ కుండలిని శక్తి, మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం ఒక్కొక్క చక్రం దాటుకుంటూ ఈ ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తుంది. ఆజ్ఞా చక్రం ఎక్కడుంటుంది? భూమధ్యంలో. మరి భూమధ్యంలో కదా ప్రాణశక్తి నిలపమంటుంది. ఇప్పుడు భూమధ్యంలోకి వచ్చేసింది, ఇది భూమధ్యంలో ప్రాణశక్తిని నిలపటము అంటే. ఇంతకుముందు షట్చక్ర భేదనం గురించి చెప్పాం, ఒక ఒక రోజు స్పీచ్ మొత్తం అదే. అప్పుడు విన్న వాళ్ళకి పర్వాలేదు, కొత్తగా వినేవాళ్ళకి కొద్దిగా పేర్లు గుర్తుండవు అంతే. ఈ 2 మార్గాలు కూడా యోగ మార్గాలు అంటారు. అంటే భూమధ్యములో ప్రాణశక్తిని నిలపాలి. ప్రాణశక్తి అంటే అది నువ్వు పీల్చి వదులుతున్నటువంటి గాలే ప్రాణశక్తి. ఈ గాలే ఇడాపింగళ నాడుల ద్వారా సుషుమ్నా నాడిలోకి వచ్చి అక్కడున్నటువంటి కుండలిని శక్తిని కదిలిచ్చి ఒక్కొక్క చక్రం భేదం చేసుకొని ఇక్కడికి వస్తుంది. అలా వస్తే నీ జీవిత కాలంలో అలా కనుక తెచ్చుకోగలిగినట్లయితే ఇక మళ్ళీ కిందకి పడదు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే కుండలిని శక్తి ఆజ్ఞా చక్రం దగ్గరికి వస్తే కిందకి జారదు, కానీ అనాహతం దగ్గరికి వచ్చినా కిందకి జారుద్ది, ఎక్కడికి వచ్చినా కిందకి జారుద్ది నువ్వు గనక ప్రాక్టీస్ సాధన మానేస్తే. ఇక్కడ దాకా వస్తే మాత్రం ఇక కిందకి పడిపోను. అది ఇక ఇప్పుడు భూమధ్యంలో ఉంది కదా నీ ప్రాణశక్తి జీవశక్తి, అక్కడ కనుక నిలిపితే ఆ తర్వాత ఏమవుద్దనంటే ఆ పరమాత్మని స్మరిస్తూ ప్రాణాలు వదిలితే, అంటే అక్కడ నిలిపినప్పుడు పరమాత్మను స్మరిస్తూ ప్రాణాలు వదిలితే ఆ పరమ పురుషుణ్ణి చేరుకుంటారు అని. ఇది యోగ మార్గం అయితే ఇంకా మోక్షం వచ్చినట్టు కాదు. మరి ఎట్లా వస్తుంది? ఆజ్ఞాచక్రం నుండి ఇక్కడ నడివెత్తి ఉండేటువంటి సహస్రారం దాకా, అంటే ఇంతే దూరం పెద్దగా బెత్తడే, ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం దాకా 7 స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ 5 దాటి 6 దగ్గరికి వచ్చాం, ఇప్పుడు 7 ఉన్నాయి. వాటి పేర్లు ఏమిటంటే బోధిని, నాదః, అర్ధచంద్రిక, మహానాదః, కళ, చంద్రిక, ఉన్మని. అంటే ఈ జీవుడు, ఈ కుండలిని శక్తి అంటే జీవుడే, ఈ జీవుడు ఈ ఆజ్ఞాచక్రం దగ్గర నుంచి సహస్రారం దాకా ఈ 7ని దాటుకుంటూ రావాలి. 7వది ఉన్మని. ఎప్పుడైతే జీవుడు ప్రాణంతో సహా ఉన్మని కోశంలో ప్రవేశించాడో అప్పుడే పరమాత్మను చేరుకుంటాడు. ఈ భూమధ్యం అనేది ఒక సంధి ప్రదేశం. మనం ఏ ఊరన్నా పోవాలంటే మధ్యలో పెద్ద ఊరు ఉందనుకోండి, అక్కడ కాస్త స్టే చేసి కాస్త లాడ్జీలో రూమ్ తీసుకొని కాస్త భోజనం చేసి కాస్త విశ్రాంతి తీసుకొని ఆ తర్వాత మనం ఎట్లా ప్రయాణం అవుతామో అలాగనే ఈ కుండలిని శక్తికి ఎక్కడో మూలాధార శిఖరంలో ఉన్నటువంటి కొండల శక్తికి అలా వచ్చి 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 ఇదిగో ఇక్కడ స్టాప్ అవుతుంది, ఆగిపోతుంది. ఆగి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకుంటుంది. ఎందుకనంటే అక్కడి నుంచి మళ్ళీ ప్రయాణం సాగించాల, ఆ ప్రయాణానికి అనుకూలంగా ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఈ భూమధ్యం అంటే ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో దానికంటే కింద ఉన్నటువంటి అన్ని ప్రకృతికి సంబంధించినవి, దానికి పైన ఉన్నటువంటి ఏడు పరమాత్మకు సంబంధించినవి. అంటే ఇవి లౌకికం, అది పారలౌకికం. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. అంటే భూమధ్యం సంధి ప్రదేశం, దానికంటే కిందన్ని ప్రకృతికి సంబంధించినవి, దానికి పైన ఉన్నాయి పరమాత్మకు సంబంధించినవి. ఆ భూమధ్యం మధ్యలో ఉంది. భూమధ్యానికి చేరటం చాలా కష్టం. చెప్పుకోవటం అయితే చెప్పుకున్నాం, దాని నుంచి అని బరబర చెప్పుకున్నాం, కానీ ఒక చక్రాన్ని గదిలించడమే కష్టం. ఇలా ఈ చక్రభేదనం చేసుకుంటా ఆజ్ఞాచక్రం దగ్గర రావటం చాలా కష్టం, కానీ ఆ తర్వాత పరమాత్మను చేరటం చాలా తేలిక. ఆ తర్వాత ఉన్నటువంటి ఏడు స్టేషన్లని బరబరా దాటొచ్చు. అక్కడ పరమాత్మ సాక్షాత్కారం. యోగులైనటువంటి వారు ఈ మార్గం ద్వారా చక్రభేదనం ద్వారా పోతుంటారు. ఈ మార్గంలో మనకి బాగా స్పష్టంగా ఈ ఈ యోగాన్ని తెలిసినటువంటి గురువు ఉండి ఆ గురువు సాన్నిధ్యంలోనే ఇవి చేయాల, లేకపోతే సక్సెస్ కావు, ప్రమాదం కూడా ఉంది. అందుకని ఎవరంతట వాళ్ళు చేయకూడదు. బుక్కులు అయితే ఎవరంతట వాళ్ళు చదువుకోవచ్చు, కానీ ఇది మాత్రం ఎవరంతట వాళ్ళు చేయకూడదు. యోగులు కానటువంటి వాళ్ళు, యోగులైనటువంటి వాళ్ళు సరే కర్మలకు వశులై కర్మబంధాలకు లోనై గురుమధ్యానికి కింద ఉన్నటువంటి కన్ను ముక్కు నోరు చెవి మొదలైనటువంటి వాటి అధో మార్గాల ద్వారా ప్రాణాన్ని వదులుతాడు. అంటే అర్థమైందా అర్థం కాలేదు? ఈ లోకంలో ఉన్నటువంటి అందరు కూడా ప్రాణాన్ని ఎట్ట వదులుతారయ్యా అంటే కళ్ళల్లో నుంచి, ముక్కులో నుంచి, నోట్లో నుంచి, చెవులో నుంచి, అధో భాగంలో ఉన్నటువంటి మార్గంలో నుంచి ఎట్లా వదులుతారు? వీళ్ళెవరూ సామాన్యులు, యోగులు కానటువంటి వారు, యోగం తెలియనటువంటి వాళ్ళు. సరే, యోగులైనటువంటి వాళ్ళు కర్మాతీతులై గురుమధ్యం దగ్గర దృష్టిని నిలిపి అక్కడ ఉన్నటువంటి ప్రకాశంలో మోక్షనాడి, సుషుమ్నానాడి అనుకున్నాం కదా, సుషుమ్నానాడి ఉందని. ఆ సుషుమ్నానాడి గుండా ఇక్కడ కూడా సుషుమ్నానాడే ఆధ్యాచక్రం అంటే శరీరం మీదకి కాదు వచ్చేది, శరీరం లోపలే ఉంది. మనం గుర్తు కోసం చెబుతున్నాం ఇవన్నీ. అక్కడి నుంచి ఆ ఏడు స్టేషన్లు దాటి సహస్రారాన్ని చేరతారు. వాళ్ళు తిరిగి వచ్చే పని లేదు, వాళ్ళకి తిరిగి జన్మ లేవు. ఇది యోగ మార్గం. సరే, ఇంతవరకు మనం యోగ మార్గంలో చెప్పుకున్నాం. ఏమండి ఇదంతా కష్టం అని చెబుతున్నారు, బాగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గరే నేర్చుకోవాలంటున్నారు, మరి మాకు అట్టాటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారండి అని అంటే జ్ఞాన మార్గం ఉంది, సేఫ్, మనకి ఏ అపాయం లేదు. అపాయం లేని ఉపాయం జ్ఞాన మార్గం. జ్ఞాన మార్గం అంటే కాస్త తెలివి ఉండాలంతే, దానికి తెలివి అక్కర్లా, చెప్పిన పని చేయటమే. కూర్చో అంటే కూర్చోటం, నిలబడి అంటే నిలబడటం, కళ్ళు మూసుకో అంటే కళ్ళు మూసుకోవటం, వెనక్కి పడమంటే వెనక్కి పడతాం, ముందుకు పడమంటే ముందుకు పడతాం, దీనికి అట్ట కాదు. కాస్త తెలివి ఉండాలి, చెప్పింది అర్థం చేసుకునేటువంటి తెలివి ఉండాలి. మరి జ్ఞాన మార్గంలో కూడా ఇదే జరుగుద్ది. ఏమంటే జరుగుద్దో జరగదు మీకు ఆ డౌట్ అక్కర్లా, ఖచ్చితంగా జరుగుద్ది. ఏమిటది? ఇక్కడ కూడా భూమధ్యం అన్నారు కదా, భూ అంటే భ్రమించటం, మధ్య అంటే మధ్య, భూమధ్య అంటే అందులోనే భ్రమించటం అంటే ఎందులో నిరంతరం పరమాత్మ గురించినటువంటి భావాలలో, పరమాత్మ యొక్క చింతనలో దాంట్లోనే భ్రమిస్తూ ఉండటం అంటే ఎల్లప్పుడూ పరమాత్మను స్మరిస్తూ ఉండటం. ఇది ఇంతకు ముందు చెప్పిందే కదండి. అవును, అదే ఇప్పుడు గట్టిగా ఎందుకు చెబుతున్నారంటే అంత కష్టపడి ఆ యోగ మార్గాన్ని అనుసరించకుండా చక్కగా జ్ఞాన మార్గంలో నువ్వు పరమాత్మను అందుకోవటానికి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది అని చెప్పటానికి. అందుకని ఏం చేయాలా? భగవంతుని యొక్క భావాలు, భగవంతుని యొక్క స్వరూప స్వభావాలు, భగవంతుని యొక్క గొప్పతనం, భగవంతుడు మనకు చేసేటువంటి మేలు, అసలు భగవంతుడు అంటే ఎవరు అని ఇవన్నీ కూడా ఆలోచిస్తూ 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 అలా ఆలోచనలోనే ఉంటే అదే భూమధ్యంలో ఉంటాం. భూమధ్యంలో ఉండటం అంటే ఏదో చోటు కాదు, భూ అంటే భ్రమించటం, మధ్య మధ్యలో అంటే పరమాత్మ యొక్క ఆలోచనల మధ్యలో తిరుగుతా ఉంటాం. ఓ స్తంభానికి తాడు కట్టుకొని ఎట్టయితే అంతవరకు తిరుగుతా ఉంటారో అలాగనే పరమాత్మ సంబంధమైనటువంటి విషయాల్లో ఇట్లా తిరుగుతూ ఉండాలి. మనం తిరగకూడదు, మన ఆలోచనలు తిరుగుతూ ఉండాలి. మనం ఎక్కడ కూర్చుంటే అక్కడే పడుకుంటే పడుకోవటమే. కాబట్టి ఈ ప్రకారంగా మన చిత్తం, మన మనస్సు పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో తిరుగుతూ పరమాత్మ చుట్టూ తిరుగుతూ ఉండాలి. అప్పుడు బుద్ధి ఏమవుద్ది? సూక్ష్మాతి సూక్ష్మం అవుతుంది. ఎప్పుడైతే అలా తిరుగుతుందో బుద్ధి సూక్ష్మాతి సూక్ష్మం అవుతుంది. అప్పుడు నిర్వికల్ప సబీజ సమాధిని పొందుతాం. నిర్వికల్ప సబీజ సమాధి, సబీజ సమాధి అని అంటే అప్పుడప్పుడు మనసు కొద్దిగా పక్కకు కూడా పోతుంటుంది. ఒకవేళ నేను అది చెప్పలేదు అనుకో, ఏమండి నిర్వికల్ప నిర్బీజ సమాధి అన్నాం అనుకో, ఒక్కసారే 5-6 మెట్ల తర్వాత 7వ మెట్టు ఎక్కుతామా? ఎక్కలేం కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కాలి కదా. అందుకని ముందు వచ్చేది నిర్వికల్ప సబీజ సమాధి. ఆ విధంగా పరమాత్మను సాక్షాత్కరించుకోవటానికి ఆ సాధన సాగిస్తే ఈ సబీజ సమాధి నిర్బీజ సమాధి అవుద్ది, నిర్వికల్ప నిర్బీజ సమాధి. కాబట్టి భూమధ్యంలో ప్రాణాలు నిలపటం అంటే, జాగ్రత్తగా వినండి ఒకే మాటలో, భూమధ్యంలో ప్రాణాలు నిలపటం అంటే పరమాత్మ సంబంధించినటువంటి విషయాల్ని నిరంతరము తలుచుకుంటా ఉండదు. అయిపోయింది, సింపుల్. ఈ మాట ముందుగానే చేస్తే బాగుండేది కదండి మాకు ఇదంతా లేకుండా అని అంటే అది మీకు నిలవదు. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలని, ఆలోచనల్ని, చర్చల్ని మనం సాధిస్తూ ఉండటమే భూమధ్యంలో ప్రాణం నిలపటం. దీనికి ఎంతకాలం పట్టుద్ది? జన్మల జన్మలు అక్కర్లా. ఈ కుండలి శక్తి కదిలిందా లేదా? కదిలితే ఎక్కడికి వచ్చినట్టు? మళ్ళీ కింద పడుద్దేమో, పైన పడుద్దేమో? కింద పడతాం పైన పడతాం నీకేం అక్కర్లా, పరమాత్మను గురించి ఆలోచిస్తూ ఉండంతే. నీకే తెలుస్తుంది పరమాత్మను గురించి ఆలోచిస్తా మళ్ళీ ప్రపంచం వైపు పోయానండి, పోయినప్పుడు మళ్ళీ రా, మళ్ళీ పరమాత్మను తలుచుకో. అలా కొంతకాలానికి అట్లా పోకుండా పరమాత్మ మీద నిలుపు. అలా నిలిపితే అప్పుడు నిర్వికల్ప సబీజ సమాధి. సబీజ అంటే ఇంకా విత్తనం కాస్తుంది, ప్రాపంచిక విషయాల విత్తనం. క్రమంగా అది పోద్ది నిర్బీజ సమాధి, అదే పరమాత్మ, అదే మోక్షం, అదే జన్మరాహిత్యం. ఇక వాళ్ళకి జన్మ లేదు. ఈ ప్రకారంగా చలించినటువంటి మనస్సు, పరమాత్మ మీద భక్తి, నిరంతర విచారణ. ఇప్పుడు భూమధ్యంలో ప్రాణం నిలపటం కాదు, నిరంతర విచారణ, నిరంతర పరమాత్మ సంబంధమైన విచారణ చేయటం. మనం ప్రాణం పోయేటువంటి సమయంలో మనకి భగవంతుడు గుర్తు రావాలంటే నిరంతరము పరమాత్మను గురించినటువంటి ఆలోచనలు చేస్తుండాల. మరి నిరంతరం ఎట్లా చేస్తామండి? కాసేపు శ్రవణం వినటం, కాసేపు చదవటం, కాసేపు జపం, కాసేపు ధ్యానం, కాసేపు ఆత్మవిచారణ, ఇలా మనం అనేకమైనటువంటి పనుల ద్వారా నిరంతరం పరమాత్మలో ఉండటానికి ప్రయత్నించాలి. ఈ సందర్భంలో ఇంకొక సందేహం వస్తుంది. అదేమిటి అని అంటే, ఇంట్లో పనులన్నీ మానుకోమంటారా, మాయం చేత చివాట్లు తినమంటారా, లేకపోతే పనులన్నీ మానుకొని రూపాయి సంపాదన లేకపోతే పెళ్ళాం చేత తిట్లు తినమంటారా అని కూడా వస్తుంది కదా ఆలోచన. అందుకని పనులన్నీ మానుకోకుండా ఆ పనులు చేయండి. పనులు చేస్తూ కూడా పరమాత్మను తలుచుకోవచ్చు, అది నేర్చుకోవాలి మనం. మనం ఏ పని చేస్తున్నా మనకు వచ్చేది ఏందన్నా ఆలోచిస్తుంటాం కదా. వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా జీతం ఎంత, అది ఎంత పెరుగుద్ది, లేకపోతే లంచం ఏమాత్రం వస్తాయి, ఇట్లా ఆలోచన చేస్తుంటాం. ఇప్పుడు ఏం చేస్తావంటే పరమాత్మను గురించి నీ పని నువ్వు చెయ్యి, పని మాత్రం చెయ్యి, ఆలోచన మాత్రం పరమాత్మ. ఏమి లేదు ఊరికనే అహం బ్రహ్మాస్మి అనుకోవటం, లేకపోతే నేను పరమాత్మని అని అనుకోవటం, లేకపోతే ఓ పరమాత్మ అని అంటాం, అందరినీ పరమాత్మగా చూడటం, ఇలాంటివి చేస్తే నీ పని నువ్వు చేసుకో అంతే. ఈ ప్రకారంగా ఈ మూడు పద్ధతుల ద్వారా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చలించని మనస్సు, అనన్యమైన భక్తి, నిరంతర పరమాత్మ విచారణ, ఇదే యోగ బలం, ఇదే అభ్యాస యోగ బలం. మీకందరికీ తెలుసు తుకారాం, భక్త తుకారాం సినిమా కూడా వచ్చింది. ఆయన చాలా గొప్ప భక్తుడు, ఎప్పుడు కూడా ఆ పండరనాథుడైనటువంటి విఠల్ దేవుణ్ణే కీర్తిస్తూ ఉంటాడు. ఆయన అనేకమైనటువంటి రచనలు చేశాడు ఆ విఠలుడి మీద, వాటిని అభంగాలు అంటారు. అతనికి నిద్రాహారాలు పట్టవు, ఒకటే తపన, భగవంతుణ్ణి భక్తితో కీర్తించటం, లేకపోతే రాసుకుంటా ఉండటం. ఎక్కడికి పోయినా ఏం చేసినా ఆ భగవంతుడే, ఒకటే భక్తి. నోరు తెరిస్తే జై విఠల్ జై జై విఠల్ అంటాడు. అతడు అలా కీర్తనలు చేస్తూ ఉంటాడు, అనేక గ్రామాలు తిరుగుతూ ఉంటాడు, భక్తిని ప్రబోధిస్తుంటాడు, కీర్తనలు పాడుతూ ఉంటాడు, ఎప్పుడు దీని మీదనే ఉంటాడు. భార్య ఏమో కాస్త గయ్యాడి, ఆయన ఇటు తిరుగుతూ ఉంటే ఆమె కోపం, అందుకని ఏదో ఒకటి చేయమంటుంది. పాపం ఆయన ఏదైనా వ్యాపారం చేస్తే దాంట్లో నష్టం వచ్చింది, ఏ పని చేసిన నష్టమే. ఎందుకని అంటే ఆయనకి పాపం ఇదైతే లాభం ఇదైతే నష్టం అని కాదు, ఎవరు ఉంటే పప్పు తీసుకో వాడుకో కట్టుకో అంటాడు. అలా ఇచ్చుకుంటా పోతే వ్యాపారం ఎంతకాలం చేస్తాడు? సరే, ఒక రోజున ఒక గ్రామం వాళ్ళు పిలిస్తే ఆ గ్రామానికి వెళ్ళాడు భజనకు, సంకీర్తన చేస్తున్నాడు. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కూడా చక్కగా ఏర్పాటు చేశారు, ఒక దేవాలయంలో సంకీర్తన ఏర్పాటు చేశారు. ఎంతో మాధుర్యంతో చక్కగా ముందు ఉపన్యాసం చెప్పి ఆ తర్వాత భజన ప్రారంభించాడు. జనమంతా కూడా ఆనంద పరవశులయ్యారు. ఆయన రాత్రి 7 ఇంటికి వస్తాడంటే ఆరుంబావు 6:30 నుంచే కూర్చున్నారు అందరూ. సరే, వాళ్ళందరూ కూడా పరవశిస్తే తుకారాం కూడా ఆ బ్రహ్మానంద వారాసిలో మునిగిపోయాడు. ఆయనకి బాహ్య స్పృహ లేదు, నేనేదో ఇక్కడ ఉన్నాను, దేవాలయంలో ఉన్నాను, నా ఎదురుగా జనం ఉన్నారు, నేను కీర్తన చేయటానికి వచ్చాను అనేటువంటి మాట మర్చిపోయాడు. మర్చిపోయి సంగీత సాధన చేస్తున్నాడు, కీర్తనలు పాడుతున్నాడు. రాత్రి 10 గంటలైంది, క్రమంగా జనం అంతా కూడా ఎంతసేపు కూర్చుంటారు పాపం, 2 గంటలు 3 గంటలు కూర్చొని 10 గంటలు దాటేటప్పటికల్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్తా ఉన్నారు. పాపం ఈయనకి మాత్రం తెలియదు జనం ఉన్నారా లేదా అని సంగతి తెలియదు. అర్ధరాత్రి అయ్యేటప్పటికి మొత్తం దాదాపుగా వెళ్ళారు ఎవరో 10 మందో 15 మందో ఉన్నారు. తన్మయత్వంతో తుకారాం నృత్యం చేస్తున్నాడు, కీర్తన పాడుతున్నాడు. అలా ఎంతో మధురంగా గానం చేస్తుంటే తెల్లవారొచ్చింది. అందరు పోయారు, ఒక్కడు మాత్రం కూర్చున్నాడు. ఇకెవరు లేరు, మొత్తం వెళ్ళారు. ఎక్కడ రాత్రి 7 గంటలు, ఇప్పుడు మళ్ళీ తెల్లారింది. అప్పుడు తెల్లవారుతుండగా అప్పుడు ఆపాడు, కళ్ళు తెరిచి చూశాడు, ఎదురుగా ఒక్కడే కూర్చున్నాడు. అబ్బా ఎంతో సంతోషం వేసింది. అతన్ని పిలిచి, నాయనా నీవు చాలా అదృష్టవంతుడివి, అందరూ వెళ్ళిపోయినా కూడా నువ్వు చివరిదాకా కూర్చున్నావు కదా, రాత్రి అర్ధరాత్రి సమయంలో సాక్షాత్తు పండర్నాథుడే వచ్చి నాతో పాటుగా నృత్యం చేశాడు కదా, చూశావా అన్నాడు. ఆయనకి తెలుసు, ఆయన కూడా వచ్చి నృత్యం చేస్తామంటే ఇద్దరు కలిసి చేశారు, ఆ పండర్నాథుడు కూడా చేశాడు. అందుకని నువ్వు ఇప్పుడు దాకా ఉన్నావు కదా, పోయిన వాళ్ళని నేను అడగలేను, చూశావా అన్నాడు. నేను చూడలేదండి అన్నాడు. అదేమిటయ్యా, నీకేమైనా చెత్వారం ఏమన్నా ఉందా, కళ్ళు కనపడవా అని అడిగాడు. అదే నాకు చక్కగా కనపడతాయి, ఎంత దూరాన ఉన్నాయైనా దగ్గరైనా బాగా చూస్తాను అన్నాడు. మరైతే నాతో పాటు నృత్యం చేసినట్టుగా పండర్నాథుడు ఎందుకు కనపడలేదయ్యా నీకు అన్నాడు. అంటే అప్పుడు వాడు అన్నాడు, ఏం లేదండి, మీరు కూర్చున్నటువంటి చాప నాదేను, మీరు ఎప్పుడన్నా ఆపితే ఆ చాప తీసుకెళ్దామని కూర్చున్నాను అన్నాడు. అది అందుకని చాప కోసమని కూర్చున్నాడు తెల్లారిందా. అప్పుడు అన్నాడు తుకారాం, ఆహాహా, ప్రాపంచిక వస్తువుల మీద ప్రీతి వల్ల ప్రత్యక్షంగా కనిపించినటువంటి భగవంతుణ్ణి కూడా చూడలేకపోతున్నారే జనులు. ఇతడు చాప మీద ఉన్నటువంటి ప్రీతితోటి దైవం ఎదురుగా వచ్చినా కూడా చూడకుండా ఉన్నాడు, ఎంత ఘోరం అని విస్తుపోయాడు తుకారాం. అంటే ఆయనకి ఆశ్చర్యంగా ఉంది, మనకి ఆశ్చర్యం ఉండదు, ఆయనకి ఆశ్చర్యం, వాడికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెల్లవారు ఎవరు కూర్చుంటారు పాపం, ఇప్పుడు మీరు మాత్రం ఏదో గంటన్నారు కాబట్టి గంటన్నరని కూర్చుంటున్నారు చాలా మంది, కొంతమంది అరగంట తీసేసి గంట వరకే కూర్చుంటారు. మాకు అన్ని అనవసరం అండి, మేము ఇంతవరకే. అట్లానే చివరిదాకా ఉండాలంటే కష్టం కదా, కాబట్టి మనం ఏం చేయాలంటే మన దృష్టిని పవిత్రం చేసుకోవాలి. విషయ వస్తువుల మీద భోగాల మీద దృష్టిని పెట్టకుండా భగవంతుని మీదనే దృష్టిని పెట్టాలి. అదే మనకు అలవాటు కావాలి, అదే అభ్యాసం కావాలి. అభ్యాసం వల్లనే బలం, అదే యోగ బలం. ఆ యోగ బలంతోటే మన ప్రయాణం పరమాత్మ దగ్గరికి సాగాలి. ప్రయాణ కాలం అంటే దేహాన్ని వదిలి జీవుడు ప్రయాణించే కాలం అని చెప్పుకున్నాం కదా. అప్పుడు మనసు పరమాత్మని కనుక చింతిస్తూ ఉంటే, నిరంతరం చలించినటువంటి మనస్సుతో, భగవంతుడి మీద భక్తితో, అభ్యాస యోగ బలంతో భూమధ్యంలో ప్రాణశక్తిని నిలిపి, లేదా నిరంతరం పరమాత్మ యొక్క చింతనలో ఉండి మరణకాలం వచ్చినా కూడా ఆ చింతనే ఉంటుంది. నిరంతరం ఉందిగా, నిరంతరం ఉంది అని అంటే ప్రాణం పోయే సమయంలో కూడా ఉంటుందిగా. కాబట్టి అలా ఉంటే మరణకాలంలో పరమాత్మ స్మరణ చేశావు కాబట్టి నువ్వు పరమాత్మతో ఐక్యం అయిపోతావు. ఇది ఈ శ్లోకం మొత్తం యొక్క భావం. అయితే ఆ స్థానం ఎలాంటిదండి, పరమాత్మ స్థానం? ఇప్పుడు భగవాన్ ఏమంటున్నాడంటే పరమాత్మ స్థానం కూడా ఎలాంటిదో చెప్పాలనుకుంటున్నాడు. అందుకని మరణ సమయంలో పరమాత్మను స్మరించి దివ్యమైనటువంటి ఆ పరమ పురుషుణ్ణి, పరమాత్మని చేరుకుంటాడు అని చెప్పాను. ఆ స్థానం ఎలాంటిది, ఆ పరమ పదం ఎలాంటిది, అదిగో అది చెప్తున్నాను విను అంటూ 11వ శ్లోకంలో దాన్ని చెప్పబోతున్నాడు. అదేమిటో మనం రేపు చెప్పుకుందాం. వాసనాక్షయం విధానం ప్రయోజనం అన్న దగ్గర నుంచి 81 నుంచి.
తస్మాత్ వాసనాయుక్తం తస్మాత్ వాసనాయాయుక్తం మనోబద్ధం విదుర్బుధాః సమ్యగ్ వాసనాయా త్యక్తం ముక్తమిత్యభిధీయతే స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః మనో నిర్వాసనీ భావం ఆచరాసు మహాకపే సమ్యగాలోకనా సత్యాత్ వాసనా ప్రవిలీయతే స్వాహా. ఇదం వాసుదేవాయ ఇదం నమః ఇదం రామచంద్రాయ ఇదం నమః వాసనా విలయే చేతః శమమాయాతి దీపవతు వాసనా సంపరిత్యజ్య మయి చిన్మాత్ర విగ్రహే స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః యత్తిష్టతి గత స్నేహః సోహం సత్తి సుఖాత్మకః సమాధి మధ కర్మాణి మా కరోతు కరోతు వాం స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః హృదయే నాథ సర్వేహః ముక్తయో ఏతమాశయః నైష్కర్మ్యేణ నతు సత్యార్థః తస్యార్థోస్తి న కర్మభిః స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః న సమాధాన జాప్యాభ్యాం యస్య నిర్వాసనం మనః సంత్యక్త వాసనా మౌనాత్ ఋతే నాస్తుత్యమం పదం స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః వాసనాహీనమప్యేతతు చక్షురాధీయం స్వసః ప్రవర్తతే బహిస్వార్థే వాసనా మాత్రకారణం స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః అయత్నోపనతే స్వక్షీ దృగ్ద్రవ్యేషు యథా పునః నీరాగమేవ పతతి తద్వత్కార్యేషు ధీరధీః స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః భావసంవిత్ ప్రకటితాం అనురూపాం చ మారుతే చిత్తస్యోత్పస్తు పరమాం వాసనాం మునయో విదుః స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః ద్రవ్యస్త పదార్థైక భావనాదతి చంచలం చిత్తం సంజాయతే జన్మ జరా మరణ కారణం స్వాహా. ఇదం రామచంద్రాయ ఇదం నమః